spiritual aspects of life. ఆధ్యాత్మిక జీవిత విధానం, దాని గురించి విశేషమైనటువంటి మార్పులు చేద్దాము అనేటటువంటి కోరికతో మనం అందరం కలిసి ఈ ప్రయోగము ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఋషుల ఆశ్రమాలలో సిద్ధాశ్రమం అని ఇప్పటికీ హిమాలయాలలో ఉంది. ఆ సిద్ధాశ్రమం స్థాపించే కేవలము 2,52,00,000 సంవత్సరాలైంది. సిద్ధాశ్రమం అసలు ఏమంటారంటే మాది చాలా చిన్న ఆశ్రమం ఉంది, కొత్త ఆశ్రమం స్థాపించి ఎన్ని రోజులైందిట, 2,50,00,000 సంవత్సరాలు. వాళ్ళకి అతి చిన్న ఆశ్రమం ఆధ్యాత్మిక జీవితంలో, దాన్ని అసలు చాలా మంది స్పిరిచువలిస్ట్ ఆశ్రమంగా గుర్తించటం లేదు. వాళ్ళు అది గుర్తించడానికి ఇప్పుడు మనం చూసారా యూజీసీ రికగ్నైజ్డ్. అలాగా ఆ సంస్థకి పృథ్వీ మీద ఉన్నటువంటి ఆ సిద్ధాశ్రమానికి ఇప్పటికీ రికగ్నిషన్ లేదు గురువుల పరంపరలో. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఆశ్రమాలు, అంచేత కొంచెం మీరు అవగాహన చేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు భౌతికమైనటువంటి లింక్స్ పెట్టుకుంటే చాలా కష్టాలు వస్తాయి. 2,50,000 సంవత్సరాల అతి పురాతనమైనటువంటి మన దృష్టిలో ఉన్న సంస్థకి ఇంకా రికగ్నిషన్ లేదు. అందుకని పృథ్వీని అపవిత్ర గ్రహము అంటాం. అపవిత్రత అంటే అది అపవిత్రం అని కాదు, ఇంకా దానికి కావలసినటువంటి దీక్షా విజ్ఞానం అవ్వలేదు పృథ్వీకి. మరి పృథ్వీ ఇలాగ ఉంటే అట్ట, పృథ్వీని సృష్టించినటువంటి వ్యక్తికి మన పిల్లలు మరి ఎదక్కపోతే ఎలా బాధపడతారో, ఆయన బాధపడతాడు కదా. ఆ బాధపడుతూ ఆయన ఈ పృథ్వీ మీద 10 సార్లు అవతరణ నేను తీసుకుంటే పృథ్వీ పవిత్రగ్రహం అయిపోతుంది. దాన్నే మనం ఏం చెప్తామంటే దశావతారాలని. ఈ దశావతారాలలో పృథ్వీ పవిత్రం అవటానికి ఇంకొక అవతారం రావాల్సి ఉందని మనకు అందరికీ తెలుసు. కలికి అవతారం. కానీ తమాషా ఏంటి అంటే కలికి అవతార ప్రాకట్యము అంటాం. చాలా మంది ఆ మాటని అవగాహన చేసుకోరు. ప్రాకట్యము అంటే అర్థం ఏంటి, తెర వెనక ఉన్నది రీఅపియర్ అవ్వాలి. ప్రాకట్యము అంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. అంచేత కలికి అవతారము ఆవిర్భవించడం అనేది ఎప్పుడు జరగదు. కలికి అవతారాన్ని మీరు దర్శించగలగాలి. దర్శించగలిగితే ఉందమ్మా గాలి, దర్శించగలిగితే అది మీ ముందే ఉంది. దర్శించలేకపోతే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురు. అంచేత అది, అంచేత నిజంగా చెప్పాలి అంటే కలికి అవతారం యొక్క అనేక స్వరూపాలు ఎవరు అంటే గురువే. ఎప్పుడైతే గురు పరంపర వస్తుందో కలికి అవతారం వచ్చేసినట్టే. గురు పరంపర రావాలి. గురు పరంపర అంటే అర్థమైంది కదా. కెమిస్ట్రీ లెక్చరర్గా నేను టీజేటీఎస్ కాలేజీలో పనిచేశాను, రిటైర్ అయిపోయాను. నేను రిటైర్ అయ్యాను కానీ ఆ కెమిస్ట్రీ లెక్చరర్ పోస్ట్ రిటైర్ అవ్వలే, పరంపరది. నేను ఏమి చెప్పాను అదే అక్కడ మళ్ళీ చెప్తూ ఉంటారు. యుగ యుగాలుగా ఆ బీఎస్సీ కోర్సు ఉన్నంత వరకు ఆ కెమిస్ట్రీ లెక్చరర్ పరంపర జరుగుతూ ఉంటుంది. మానవ జీవితం ఉన్నంత వరకు గురు పరంపర ఉంటుంది. చాలా బేసిక్గా ఆ మాటని అండర్లైన్ చేసుకుని గుర్తుంచుకోండి. మానవులకి మాత్రమే గురువు కావాలి, మానవ జాతికి మాత్రమే గురువు కావాలి, మిగతా వాళ్ళకి అక్కర్లే. ఇంకంటే మిగతా అంతా వాటి క్రమంలో అవి ఎదిగిపోతూ ఉంటాయి. ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాము, ఆ ట్రాన్స్ఫర్ అవటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏంటో మనమేం చేసుకోలే. ఆ రాళ్ళు రప్పులు ఏం చేసుకోవు. ఆ రాయికే కాలక్రమేణా ఇది ఆపిస్తాను, ఫ్యాన్ ఆపిస్తాను, ఆపిస్తాను. ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి ఎలా వెళ్తాము. మనం చేయం అది, పరిణామ క్రమంలో అది జరుగుతుంది. వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తుకి ఎలా వెళ్తాము, మనమే మనం, ప్రకృతి మారుస్తుంది. వృక్ష జగత్తు నుంచి యాక్చువల్ గా వెళ్ళవలసింది ఏంటి అంటే దేవ జగత్తుకి. మధ్యలో ఈ మానవ జగత్తు ఏర్పడింది. పరిణామ క్రమంలో మానవ జగత్తు అవసరం లేదు అసలు. యాక్చువల్ గా జంతు జగత్తు నుంచి డైరెక్ట్ గా దేవ జగత్తుకి జంప్ చేయాలి మీరు. కానీ జంప్ చేయడానికి కొన్ని కోట్ల 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 సంవత్సరాలు పడుతుంది. అక్కర్లేదమ్మా, అర్థమవుతుందా చెప్తున్నది? దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఖనిజము వృక్షముగా మారింది. వృక్షముగా మారటం ఏం జరిగింది? సూర్యుడు నీటి యొక్క శక్తికి లొంగటం నేర్చుకుంది. రాయి సూర్యుడు దాని మీద పడినా ఏమవదు, నీళ్లు దాని మీద పడినా ఏమవదు, కానీ చెట్టు మీద నీళ్లు సూర్యుడు లేకపోతే అది బతకలేదు అసలు. ట్రాన్సిషన్ అర్థమవుతుందా? అంటే ఏం జరుగుతుందన్నమాట, నువ్వు వైబ్రేట్ కాగలుగుతున్నావు సూర్యుడికి, వాటర్కి, అప్పుడు వృక్ష జగత్తులోకి ప్రవేశిస్తావు. వృక్ష జగత్తులోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? జంతు జగత్తులోకి వెళ్తాం. ఇప్పుడు దేనికి వైబ్రేట్ అవుతున్నారు మీకు మీరు చెప్పచ్చు కదా, దేనికి వైబ్రేట్ అవుతారు జంతువులు? ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి రాగానే నీలో దేనికి స్పందించే మార్పు వచ్చింది? నీటికి, సూర్యుడికి కదా. మరి జంతు జగత్తులోకి వచ్చినప్పుడు ఏం మార్పు వచ్చింది? గాలి, మోషన్, మూమెంట్, గతి, అంతే కదా. వాయుకి స్పందిస్తున్నారు మీరు. జగతి, జగత్. దీని తర్వాత యాక్చువల్ గా జంతు జగత్తు తర్వాత రావాల్సింది దేవ జగత్తే. అందుకే మనిషిని కూడా జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటాం. నువ్వు జంతువే, నీకు ఏమి జరగవలసి ఉన్నది అంటే దేవతగా మారాలి. జంతువు దేవతగా మారాలి. ఈ మారే ప్రక్రియలో ఖనిజము నుంచి వృక్షము, వృక్షము నుంచి జంతువుగా మారే ప్రాసెస్ లో మీ వ్యక్తిగతమైనటువంటి కోఆపరేషన్ లేదు, ప్రకృతి చేస్తోంది. అది అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి మీకేమర్థం అవ్వాలి? ప్రకృతి మనస్సులో ఏదో ఒక విశేషమైనటువంటి లక్ష్యం ఉంది, అందుకోసం అది మార్చుకుంటోంది. మీరు అది అవగాహన చేసుకోండి. అప్పుడు కానీ జీవన దేవతా సాధన మీకు అర్థం కాదు. ప్రతి విశాల ప్రపంచంలో, ఈ విశాల సృష్టిలో ఏదో ఒక విశేషమైనటువంటి అత్యద్భుతమైనటువంటి లక్ష్యము పెట్టుకుని ఆ శక్తి ఏదో అంచేత గాడ్ అని చెప్పరు ఈ కాలంలో. గాడ్ అని చెప్పకుండా ఏం చెప్తున్నారంటే అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్, దేని గురించి అయితే మనం ఏమీ చెప్పలేమో. అందరైన మాటలు మారుస్తున్నాం. ఎందుకంటే గాడ్ అనేసరికల్లా నీకేంటి, ఎక్కడో అక్కడ నిల్చున్నాడు వాడికి మన శిక్షితో తప్పించేం పని లేదు. భగవంతుడా నీకు బుద్ధి లేదా, నేను ఎంత మంచివాడిని, నేను అసలు నేను ఏమీ ఎవరిని బాధ పెట్టలేదే, మన నా కిందికి బాధ ఇచ్చాం. కానీ ఆ మాటలోనే నీకు తెలుసు ఎందుకు బాధ వచ్చిందో. నువ్వేమని చెప్పావు? నేను ఎవరిని బాధ పెట్టలేదే, నాకు ఈ బాధ వచ్చింది. అంటే బాధ నీకెందుకు వస్తుంది? అంటే బాధ వచ్చింది కదా, అంటే అర్థం ఏంటన్నమాట, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎవరిని బాధ పెట్టలేదు. నీకు ఆ లాజిక్ మాటలు అర్థం చేసుకుంటే, అందుకే వాక్, నేను ఏం తప్పు చేశానని నాకు ఈ బాధ వచ్చింది అంటే నీకు బాధ వచ్చింది అన్న దానికి గ్యారంటీ ఏంటంటే నువ్వు తప్పు చేశావు. ఆ విశ్వాసం నీకుంటే చాలు, ఆ శ్రద్ధ నీకుంటే చాలు. నీకు తెలీదు అది ఓకే, నీకు తెలీదు అది ఓకే, దానికి ఉంది. కానీ నీకు ఏ తప్పు చేయకుండా మాత్రము బాధ రాదు అన్న విశ్వాసం ఆ మాటల్లో కనిపిస్తుంది. అది ఎంత అద్భుతమైనటువంటి వాస్తవం మీకు తెలుస్తుందా? మీరే చెప్తున్నారు అది. అంటే మీరు ఎంత జ్ఞానం ఉన్నదో మీకు, సృష్టి యొక్క ప్రకృతి రహస్యాలు మీకు తెలుసు, కానీ నేను చూడను, నేను దర్శించను దాన్ని అంటే వల్ల మనకి ఇచ్చి కాదు. చూసుకుంటే సైన్స్ అంటే అంతే, వాడేం కొత్త లేని శక్తి కనిపెట్టడు. ప్రకృతిలో ఉన్నటువంటి వాడిని నియమాలు తెలుసుకుని ఆచరిస్తాడు. ఇందుకని చెప్తున్నాను, ప్రకృతి తన నియమానుగుణ్యంగా అనేక కోట్ల 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 సంవత్సరాలలో ఒక్కొక్క ట్రాన్సిషన్ తీసుకొస్తుంది. ఈ ట్రాన్సిషన్ ని దీక్ష అంటారు ఆధ్యాత్మిక భాషలో. ఈ పరివర్తన 10th class నుంచి ఇంటర్మీడియట్కి వచ్చారు, అదొక ట్రాన్సిషన్, మొదటి దీక్ష ఎడ్యుకేషన్లో. 1 నుంచి 10th class వరకు కామన్గా వెళ్ళిపోతుంది, కానీ 10th class పరీక్షలో అడ్జెస్టిన తర్వాత చాలా సీరియస్ అయిపోతారు మనుషులు. ఒక ట్రాన్సిషన్ వస్తుంది ఇంటర్మీడియట్, కానీ అది ఇంటర్మీడియటే. ఆ ఇంటర్మీడియట్ ట్రాన్సిషన్ తర్వాత నీ జీవితంలో నువ్వు గ్రాడ్యుయేట్ అవుతావా, ఏ గ్రూప్ తీసుకుంటావు, ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్తావా, 2వ దీక్ష. ఆధ్యాత్మిక జగత్తులు కూడా మొదటి 2 దీక్షలు అందరికీ కామనే. ఆ మొదటి దీక్ష వృక్ష జగత్తుకు సంబంధించినటువంటి దీక్ష, 2వ దీక్ష వృక్ష నుంచి జంతు జగత్తుకు వెళ్ళేటటువంటి దీక్ష. ఇది కామన్ అందరికీ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఈ దీక్షలు కూడా అందరికీ కామనే, కానీ ఇది 2 అవటానికి కోట్ల 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 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఏ విశాలమైనటువంటి శక్తులు, ఏ దివ్యమైనటువంటి శక్తులు ఈ సంపూర్ణ సృష్టికి ఒక గతిని మార్గదర్శనం చేస్తాయో, ఒక ప్రయోగము చేయదలుచుకున్నాయి. కరెక్ట్గా 1,85,00,000 సంవత్సరాల కిందట ఆ సంఘటన జరిగింది అని చెప్పబడుతోంది సీక్రెట్ డాక్యుమెంట్లో. అంతవరకు ఈ సంఘటన ప్రకృతిలో ఎప్పుడూ జరగలే. ఏం జరిగింది అక్కడ? ఎబిలిటీస్ ఉన్నాయి అనిపించేటటువంటి జంతువుకి మనస్సు అనేటటువంటి ఒక కిరణం ప్రవేశపెట్టబడింది. బ్రహ్మ మానస పుత్రులు, ఆ మాటే వాడతాం మనం, కానీ దాని అర్థం తెలియదు చాలా మందికి. అంటే ఏంటన్నమాట, ఇండివిజువలైజేషన్ స్టార్ట్ అయింది. నేను, మిగతా వాళ్ళు, ఈ నేను మిగతా వాళ్ళ తేడా ఎక్కడొస్తుందో మీరు చెప్పగలరా? ఎక్కడొస్తుంది నేను మిగతాది? ఇందువల్ల వేరు దేని బట్టి మీలో ఏముందని ఆ వేరు వస్తుంది చెప్పండి. అన్ని ఆన్సర్స్ కరెక్టే. మనస్సు, ఇండివిజువాలిటీ, ఇంకా చర్మం, ఈ స్కిన్, స్కిన్ లోపల ఉన్నదంతా మీరు, స్కిన్ బయట ఉన్నదంతా అది అదే కదా. ఈ చర్మమే కదా, మిగతా ప్రాణులకి మీకు తేడా చేసేది ఏంటి? చర్మమేనా? దిగంబరధరో దిక్కునంబరముగా, దిక్కునంబరంగా కలిగింది ఏంటైనా మీరు ఎప్పుడైనా చూశారు ఎవరినైనా? దిక్కు అంబరముగా కలిగినది అంటే భాష అర్థమవుతుందన్నది. దిగంబరుడు అంటే దిక్కులనే బట్టలుగా కలవాడు. మనము ఈ చర్మము బట్టలుగా కలిది, చర్మాంబరధర. ఎవరు దిక్కంబరధరుడు? దత్తాత్రేయుడు. ఇంకా యూనివర్స్, వాక్కు, శబ్దానికి దిక్కులే అంబరము కదా. అంతేత ప్రయోగం ఏం చేశారు అంటే వాక్కును ఉపయోగించగలిగే శక్తి మీకు ఇచ్చారు, మిగతా జంతువులకు ఆ శక్తి లేదు. మిగతా జంతువులకు ఆ శక్తి లేదు, ఈ జంతువుకు ఆ శక్తి ఉంది. ఈ మాట ఆ తీవ్రత మీరు అర్థం చేసుకోండి. మాటలు చెప్పాను కదా, మీరు చాలా కరెక్ట్గా మాట్లాడతారు. ఇందాక నేను ఇచ్చిన ఉదాహరణ అందుకే, నేనేం తప్పు చేశానండి, నాకు ఈ బాధలు వచ్చాయి, ఆ మాటలో మీ సర్వజ్ఞత్వం తెలుస్తోంది. అక్కడ ఏంటి మీ సర్వజ్ఞత్వం? నా బాధ వచ్చింది, ఖచ్చితంగా నేనేదో తప్పు చేశాను, నాకు తెలియటం లేదు, తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించటం లేదు, ఏడుస్తూ కూర్చుంటున్నావు, అది నువ్వు చేసే తప్పది. కానీ నీ వాక్ తప్పు కాదు, నీ శబ్దము తప్పు కాదు, అది మీరు గుర్తించుకోగలగాలి. అది నేర్పటానికి ఏర్పడినటువంటి ఈ సంస్థ ప్రపంచంలో మొట్టమొదటిది. అందులో నాకేం డౌట్ లేదు, మీకు డౌట్ ఉన్నా రాబోయే రోజుల్లో ఆ డౌట్ తీరిపోతుంది. అంత విశాలమైనటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అందరికీ ఓపెన్ గా కనిపించి మేము నేర్చుకుంటాము అంటే రా తెలుసుకున్న వాళ్ళకి ఆహ్వానం పలికేటటువంటి ఈ సంస్థ ఆ సిద్ధాశ్రమానికి సంబంధించినటువంటి ఒక ఆఫ్షూట్. బాల ప్రయోగం ఇది. కానీ ఈ ప్రయోగం ఎప్పుడు జరిగిందని చెప్పాను, మనస్సును పెట్టాలని. 1,85,00,000 సంవత్సరాల కిందట జరిగింది. ఏం జరిగింది? జంతువులో మనస్సు ప్రవేశపెట్టడం. కానీ సిద్ధాశ్రమం ఎప్పుడు వచ్చిందని చెప్పాను, నేను తప్పు చెప్పేసినట్టుంది ఆ సంఖ్య. మరి ఎక్కడో మిస్టేక్ జరిగింది. అంతే మరి ఏదో ఏది అయితే అంటే ఈ మనస్సు జంతువుల్లో ప్రవేశపెట్టడానికి ఆ సిద్ధాశ్రమానికి అన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. అంతే కదా, అది సిద్ధాశ్రమం వచ్చేసాక దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ దివ్య పురుషులు, బాబు పృథ్వీ మీద జంతువులు ఉన్నాయి, ఆ జంతువుల్లో మనస్సు ప్రవేశపెట్టాలి అని చెప్పి పంపిస్తే ఆ మనస్సును ప్రవేశపెట్టడానికి మీకు అంటే ఈ జంతువులలో వాళ్ళకి ఎంత పట్టింది? సుమారు 1,00,000,000 పట్టింది. కరెక్టే చెప్పుకోవాలంటే కదా. అంటే మనస్సు ప్రవేశపెట్టడానికి ఆ సిద్ధ పురుషులకే 1,25,00,000 పడితే ఆ మనస్సును నిగ్రహించుకోవడానికి మనం ఇంత కష్టపడటంలో ఆశ్చర్యం లేదు. అదంత పవర్ఫుల్, శక్తి ఎక్కువైన కొద్దీ నిగ్రహించడం కష్టం. అంచేత నేను మనస్సు నిగ్రహించుకోలేకపోతున్నాను, నా చేత కావటం లేదు, కంగారు పడక్కర్లే. కానీ ఇది జంతువుల్లో ప్రవేశపెట్టబడి 1,85,00,000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పిల్లల్లాగా ప్రవర్తించకూడదు ఈ జంతువులు. ఇంకా మీరు సీనియర్స్ లాగా ప్రవర్తించాలి. ఏ ఉద్దేశంతో ఆ దివ్య పురుషులు కొంతమంది జంతువుల్ని ఎన్నుకుని నేర్చుకోవాలి, దాన్ని ఈకే గారు చిన్న పుస్తకంలో అందజేశారు. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, జ్వాలాకుల మహర్షి చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రంథం రాశాడు, ఈసోటరిక్ ఎస్ట్రాలజీ. నేను చెప్తున్నవన్నీ అందులో లేదు, ఇందులో ఏది ఆ డిఫరెన్స్ మొత్తం అయింది. ప్లస్ సీక్రెట్ డాక్టర్ అది నేను చదివింది కొంచెం కలుపుకున్నానంతే, కానీ విషయం మాత్రం అదే. ఇది అంత అవగాహన అవటమే జీవన దేవతా సాధన. ఈ లైఫ్, ఈ జీవితం ఒక విశేషమైన ఉద్దేశంతో వెళ్తోంది ముందుకి. కోట్లాది కోట్ల సంవత్సరాల వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని కోట్ల సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫోర్గ్రౌండ్ ఉంది. నువ్వు ఉన్నావు ఇక్కడ, కానీ నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? ముందు లేదు, వెనక లేదు. ఈ జన్మలో రేపు నేను భోంచేయగలుగుతానని భోంచేయలేనా, ఇల్లు కట్టుకుంటానా ఇల్లు కట్టుకోలేనా, ఇంటికి గ్రనైట్ వేశానా లేదా, ఒకవేళ నేను గ్రనైట్ వేయకపోయినా రోడ్డు మీద వెళ్తున్న వాడికి గ్రనైట్ అనే ఇంప్రెషన్ వస్తే చాలే. అంటే ఈ ఆలోచనలు ఎంత వ్యర్థమైన ఆలోచనలు అర్థమవుతున్నాయో మీకు, ఈ పరిణామక్రమం అర్థమవుతాయి. నీవు నీ వెనకాతల ఇన్ని కోట్ల సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ స్థితికి ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదిగినటువంటి నీకు భవితవ్యత ఏదో చాలా ఉత్కృష్టమైనది ఉన్నది. అది మానేసి దాని గురించి ఆలోచించటం మానేసి ఈ 100 ఏళ్ల జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటూ, ఈ ఆలోచన మాయ అన్నాడు శంకరాచార్య గారు. సృష్టి మాయ కాదు, ఈ ఆలోచన మూర్ఖత్వం. ఎందుకు పనికిరాని ఆలోచన ఇది? చాలా ఒక అద్భుతమైనటువంటి మాట శాస్త్రాలలో చెప్తాడు. శ్రద్ధ విశ్వాసం ఉన్నవాడికి ఆ మాట అర్థమైపోతే వాడి జీవితం మారిపోతుంది. సృష్టిలో 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. భూమి మీద సంగతి చెప్తున్నాడు. భూమి కంటే ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని ప్రాణులు ఉన్నాయో మనకి తెలియదు. భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల ప్రాణులలో మనిషికి తప్ప మిగతా ఏ ప్రాణికి లా కోర్స్ లేదు, మిలిటరీ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, 5-star హోటల్స్ లేవు, కాకా హోటల్స్ లేవు. అంటే అర్థం ఏంటి, మిగతా ప్రాణుల కంటే మనము చాలా నీచ స్థితిలో ఉన్నాము, అధమ స్థితిలో ఉన్నాము. మనకి మిలిటరీ కావాలి. మిగతా ప్రాణులకి మిలిటరీ అక్కర్లేదు, వాటి పరిణామ క్రమం జరిగిపోతుంది. మిగతా ప్రాణులకి పోలీస్ వ్యవస్థ అక్కర్లేదు. మిగతా ప్రాణుల్లో రౌడీలు లేరు, గుండాలు లేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మిగతా ప్రాణులకి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి గురించి ఆలోచించే అవసరం లేదు. అది ఉండటం వల్లే కదా ఈ పోలీసులు మిలిటరీలో వంట కావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? వాటికి ఆహారము వసతి కల్పిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి నీకు కల్పించదా? నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కల్పించుకుంటున్నావు అని మూర్ఖుళ్ళాలి. దానికి వాడేం చేస్తాడు? రమణ మహర్షి చెప్పిన ఉదాహరణ గుర్తించిన రైలు ఎక్కాక నా పెట్టి నేనే మోసుకుంటాను, రైలు మీద కట్టాను పెట్టబాక దానికి నువ్వే మోసుకో. కానీ నిన్ను పెట్టినీ కూడా నువ్వు పెట్టి మోసుకున్నా మోసేటప్పుడు విశ్వాసం కనుక నీకు వచ్చేస్తే నీకు గురుతత్వం అర్థమైపోతుంది. ఆ విశ్వాసంతో సంబంధించింది అది, అంతకంటే ఇంకేందా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాధియుక్తానాం యోగక్షేమం వహామ్య. నీకు యోగము అంటే ఏంటి? ఏదే రావలసి ఉన్నదో, అంటే నీకు ఏదైనా దొరకలేదనుకో, నాకు యోగం లేదండి అన్నావు. యోగం అంటే అర్థం ఏంటి? నీకు రావాల్సింది ఇన్ ఫ్యూచర్లో రావాల్సింది. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండటం. అవి రెండు కూడా బాబు నేనే చేసుకుంటాను, నువ్వేమి చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు అంటే నేను చేస్తున్నాను, నా పిల్లల్ని నేను పోషిస్తున్నాను, నా పిల్లల్ని నేను చదివిస్తున్నాను. నువ్వేం చదివిస్తావు? వాడు చదువుకుంటే చదువుతాడు. ప్రతి వాడికి వాడి పిల్లల ఐఏఎస్లు అయిపోవాలనే కోరిక, మరి అవటం లేదుగా. ప్రతి వాడికి వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఏదో అయిపోవాలని కోరిక అవుతున్నారా? కొంతమంది పిల్లలు అవుతే తల్లిదండ్రులు ఏమంటారు? ఇది మాయ అంటే, ఇది మాయ. వాడు ఇంజనీర్ అవటం, డాక్టర్ అవటం మాయ కాదు, అవ్వకపోవటము మాయ కాదు. కానీ కర్తృత్వము నీ మీద పెట్టుకుంటున్నారే, దానివల్ల నీకు ఈ బాధలన్నీ వస్తున్నాయి. అసలు ఈ బాధలన్నీ అందుకు వస్తున్నాయి కర్తృత్వం నీ మీద పెట్టుకోవటం వల్ల. అందుకే భగవద్గీతలో జీవన్ దేవత సాధనలో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తాడు అంటే, నిష్కామ కర్మయోగం చేయగలిగితే అసలు మిగతాది ఏం అక్కర్లేదయ్యా నీకు. కర్మ చేయక తప్పదు నీకు. చెట్లు కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ని వదులుతాయి. కానీ నేను తీర్చుకుంటున్నాను, నేను గాలి వదలటం వల్లే ఈ మానవ జాతి నా మీద ఆధారపడి బతుకుతోంది. నేను స్ట్రైక్ చేసేస్తే మానవజాతి ఫినిష్ అనేది అనుకోవటం లేదండి. అసలు మానవజాతిని ఎగరగొట్టడానికి జంతువులు చెట్లు స్ట్రైక్ చేస్తే చాలు. అసలు ఒక 15 నిమిషాల పాటు చెట్లు స్ట్రైక్ చేసేస్తే అసలు ఈ గొడవ ఉండదు. అసలు ఈ క్లాసులు పెట్టుకోక్కర్లేదు, ఈ పరిణామకం గురించి మాట్లాడుకోక్కర్లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మానవ జాతిని, ఈ సంపూర్ణ సృష్టిని శాసించేటటువంటి వ్యక్తులు ఒక విశేషమైనటువంటి ఉద్దేశంతో పృథ్వీ గ్రహం మీద మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వీఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్. వ్యాన్ డానికెన్ అనేటటువంటి ఒక జర్మన్ సైంటిస్ట్ రిపోర్టరు 13 బుక్స్ రాశాడు. ఎప్పుడైనా దొరికితే ఆ మొత్తం సెట్ మీ ఇంట్లో పెట్టుకోండి. చదివినా చదవకపోయినా మీ ఇంట్లో ఆ పుస్తకాలు ఉండటం వల్ల ఎవరు ఆ పుస్తకాలు చూసినా కూడా వాడి జీవితం మారిపోతుంది. ఎరిక్ వ్యాన్ డానికన్ రైటర్ పేరు. ఎరిక్ ERIC ఎరిక్ వ్యాన్ VAN డానికన్ DANNIKEN ఎరిక్ వ్యాన్ డానికన్ చాలా పుస్తకాలు రాశాడు. చారియట్ ఆఫ్ గాడ్స్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో అతను ప్రూవ్ చేస్తాడు పృథ్వీ మీద జరిగిన అనేక మార్పులకి కారణము పృథ్వీ లోకవాసులు కాదు, ఇతర గ్రహాంతర వాసులు వచ్చి పృథ్వీకి కావలసిన దీక్ష ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రూవ్ చేస్తాడు సైంటిఫిక్ గా. చివరికి అన్ని పుస్తకాలు రాశాక ఓ పెద్ద అప్రోర్ వచ్చింది ఇంటలెక్చువల్ సర్కిల్స్ లో. మనకు అసలు ఆయన పుస్తకాలు రాశాడనే తెలియదు, కానీ ఇంటలెక్చువల్ సర్కిల్స్ లో మాత్రం చాలా గందరగోళం అయింది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మానవ జాతి మానవుడు కంటే గొప్పవాడెవడు లేడు ప్రపంచంలో, ఈయనేంటి అలా రాస్తాడని. అప్పుడు ఆయన లాస్ట్ బుక్ రాశాడని, ఇంకా తర్వాత ఏమైనా రాశాడేమో నాకు తెలీదు. అకార్డింగ్ టు ఎవిడెన్స్ ఆ పుస్తకం పేరు ఏంటంటే సాక్ష్యాల ఆధారముగా అకార్డింగ్ టు ఎవిడెన్స్. అందులో ఆ మొత్తం పుస్తకం మానవ జాతికి ఛాలెంజ్ ఇస్తాడు. ఇవి మానవ జాతిని ఆ పుస్తకంలో ఛాలెంజ్ చేస్తాడు. తనని ఛాలెంజ్ చేసిన వాళ్ళనే కాదు, వాళ్ళకి జవాబిస్తూ నేను ఐఎమ్ టేకింగ్ ద మ్యాటర్ టు ద పబ్లిక్, మీరేంటి అయ్యా పెద్ద మాకు డిగ్రీలు ఉన్నాయి మేము ప్రొఫెసర్స్ ఉన్నామని నన్ను క్వశ్చన్ చేసేది, ఈ కారణాల వల్ల నేను ఈ నిర్ణయానికి వచ్చాను, ఇది నేను మీకు మాత్రమే చెప్పటం లేదు మొత్తము మానవ జాతికి చెప్తున్నాను, మీకు దమ్ముంటే దీన్ని కాదనండి, కాంట్రడిక్ట్ చేయండి, మీరు కాంట్రడిక్ట్ చేయలేరు. ప్రూవ్ చేశాడు అందులో ఈ విషయాలు. మరి ఆ పుస్తకాలు ఎవరు చదవడు? ఎందుకు చదవడం అంటే ఉందని తెలిస్తే కదా చదివేది. అంటే ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశము చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ మొన్న లాస్ట్ గురుపుణ్యం వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా సిద్ధాశ్రమ వాసులు చెప్పింది ఏంటంటే నువ్వు కబుర్లు చాలా బాగా చెప్పి వ్యాఖ్యలు వేస్తున్నావు, ఇది ఉంది అని నువ్వు చెప్తే కదా మిగతా వాళ్ళు వింటారో వినరో తెలిసేది. వాళ్ళకి తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. చెప్తున్న వాళ్ళు ఏ కొంచెం సత్యాన్ని పట్టుకుని దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, అది కరెక్టే. వాళ్ళు చెప్తున్నది తప్పు మాత్రం కాదు, కానీ పూర్ణ సత్యం కాదు. దానికి ఈ సంస్థ విశేషమైనటువంటి కృషి చేయబోతున్నది. కానీ ఎప్పుడు చేస్తుంది అంటే అడిగేవాళ్ళు ఉంటే నేను క్లాస్ చెప్తాను అని చెప్పి క్లాస్ ఎవరు రాలేదనుకోండి. కానీ ఒక విషయం చెప్పేదా యాజ్ ఎ లెక్చరర్, నేను నాకంటే ముందు క్లాస్కి వెళ్ళిన వాడు, క్లాస్ నుంచి వచ్చి రావటిస్తా క్లాస్లో ఎవరు లేరు అంటే నేను చాలా ఆనందిస్తా, ఎందుకంటే నేను పాఠం చెప్పక్కర్లే. నా వరకు నాకు అది ఆనందదాయకమే ఎవరు రాకపోతే. కానీ రాకపోతే కాలేజీ సిలబస్ స్టూడెంట్స్ దృష్టిలో మాత్రం చాలా బాధకరమైనటువంటి విషయం. ఇంకేత మీ మీద ఆ బాధ్యత నేను పెడుతున్నాను. నేను అది స్పష్టంగా అవగాహన చేసుకోండి. వ్యక్తిగతమైనటువంటి దృష్టితో చూడబాకండి, సంస్థాగతమైనటువంటి దృష్టితో చూడబాకండి. అంతా కలిపి మొత్తము మానవ జాతిని ఒక ఉచ్చతరమైనటువంటి స్టెప్పులోకి తీసుకు వెళ్ళకపోతే గురువులు ఆ దివ్య పురుషుల యొక్క ఈ ప్రయోగము ఫెయిల్ అయిపోతుంది. కానీ నేను మానవ దృష్టితో ఆలోచించి చెప్తున్నాను, ఇది గురువుల ప్రయోగం ఫెయిల్ అవ్వదు. అంత శక్తివంతులైనటువంటి వాళ్ళ ప్రయోగం ఎందుకు ఫెయిల్ అవుతుంది? మనం ఫెయిల్ అవుతాం. చాలా అర్థమైందా రెండింటికి? వాళ్ళ ప్రయోగం ఏం ఫెయిల్ అవ్వదు, నువ్వు చేయలేదనుకో. వాళ్ళు ఇంకోళ్ళని ఎన్నుకుంటారు, ఇంకో జాతిని ఎన్నుకుంటారు, గంధర్వులను సింపురుషులను. హాహా హూహో అనేటటువంటి ఒక విశేషమైనటువంటి జాతి దేవజాతి ఉంది. అది మానవులకి చాలా దగ్గరగా ఉంది, మానవులకి చాలా దగ్గరగా ఉన్నటువంటి దేవజాతి హాహా హూహూ అంటాం. హాహాహా అంటూ ఉండం కదా, తెలీదు మీకు ఆ వాక్యేంటో. చెప్పగా ఇందాక వాక్యలాగే చాలా మాటలు మనం వాడిస్తాం, దాని వెనకాత ఎంత గొప్ప శక్తి తరంగాలు ఉన్నాయో గమనించుకోం మనం. హాహాకారాలు. కరెక్ట్, అది హాహాకారాలు సృష్టించేది ఆజాతే. మనిషి తప్పుదారిన వెళ్తున్నప్పుడు ఓహోహో అనిపించేది కూడా ఆ జాతే. ఒక విశేషమైనటువంటి జాతి నుంచి మానవుడు ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మానవుడు చేయవలసినటువంటి పని దానికి వెళ్ళిపోతుంది. మనం జంతువుల్లాగే ఉండిపోతాం. జంతువుల్లాగే ఉండిపోతాం అంటే అర్థం ఏంటి? పరిణామ క్రమంలో మీకేం అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్, అది గుర్తుంచుకోండి. మరి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. భగవంతుడితో భాగస్వామ్యము పొందగలిగేటటువంటి అదృష్టాన్ని ఆ వ్యక్తులు కోల్పోతారు. నేనన్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఆ వ్యక్తులు కోల్పోతారు అన్నాను. ఇది అర్థం చేసుకున్నవాడు కోల్పోరు. దీనికి మూడు దీక్షలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మొదటి దీక్ష, రెండవ దీక్ష, మూడో దీక్ష. ఈ మూడు దీక్షలని భారతదేశంలో అనాదిగా మనం చెప్పుకుంటూనే వస్తున్నాం తప్ప అవి మూడు దీక్షలు అని ఎవరికి తెలియదు. అసతో మా సద్గమయ మొదటి దీక్ష అంటే ఏంటి? అసత్తుని వదిలేగలిగి సత్తుని పట్టుకోగలగడం, మాయని వదిలి మాయ నుంచి బయటపడగలగడం. మాయని వదలమంటున్నామంటే నీ జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పటంలే. గురువులు భోజనం చేయవలసిందే, గురువులు మంచినీళ్ళు తాగాల్సిందే, గురువులు వాళ్ళ పనులు చేయించుకోవాలంటే ఆశ్రమాలు పెట్టించుకోవాల్సిందే. కానీ వ్యామోహం ఉండదు, అది వదులుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడే అలాగే జీవించండి. మీ జీవితాలలో ఏమి మార్పులు తీసుకురాక్కర్లేదు, ఏ ఆనందాన్ని మీరు కోల్పోక్కర్లేదు. కానీ ఏదైనా ఒక మనకి నచ్చని సంఘటన జరిగితే దానివల్ల మీరు బాధపడుతూ కూర్చోకండి, అది మానసిక స్థితి అది. కానీ ఎక్కడ తప్పు జరిగింది భారతదేశంలో? మొత్తం బ్లాంక్ అయిపోయారు. దుఃఖాన్ని వదిలేయమంటే సుఖాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. తేడా అర్థమవుతుందా రెండింటికి? నాయన నువ్వు ఎక్కువ తినకు, ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది అంటే ఇంకో అతికిపోయి తింటాడు మనం. బుద్ధుడు ఆ పాయింట్ దగ్గర ఆవిర్భవించాడు. సమత్వం యోగోచితే గోల్డెన్ మీన్. ఆనందించండి జీవితాన్ని, సంబంధ బాంధవ్యాలు, తల్లి తండ్రి, ఎంజాయ్ రిలేషన్షిప్, భార్య భర్తలు ఎంజాయ్, పిల్లలు ఎంజాయ్. కానీ వాళ్ళు నా మాట వింటలేదు. వ్యాధవా నా మాట వినవా? నా ఆస్తులో నీకు చేయకండి. అది నీ ఆస్తి అనుభవించడానికి నీ పిల్లవాడిగా పుట్టాడు వాడు, నీ కర్మ అది. నువ్వు ఇవ్వలేదనుకో నెక్స్ట్ బస్సులో చస్తావు నువ్వు. వాడి ఊడికేం చేయలేక, వాడికి కావాల్సిన వాడికి ఇచ్చేయి. వాడు నీ మాట వినలేదు, విండు. నువ్వు నీ మాట, నీ తల్లిదండ్రుల మాట విన్నావా ఏంటి కదా పోజులు? ఆ మానసిక స్థితి బాధ ఉండదు ఏం జరిగినా అప్పుడు. కానీ చెప్పొద్దా వాళ్ళకి? చెప్పు. చెప్పటం మానుకుంటున్నారు, వచ్చిన గొడవది. మొత్తం భారతదేశం ఇప్పుడు ఇలా తయారవడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు చెప్పటం మానేశారు. ఇప్పుడు అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు తల్లిదండ్రులు. నా మాట నేను అంటారే తప్ప నీకు ఏం తెలుసని నీ మాట వింటానికి వాళ్ళు. నీకు తెలుసును అనే నమ్మకం వస్తే వినకపోవటం అంటూనే ఉండదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అందరూ డాక్టర్ని తిట్టేవాడు కదా, కానీ వాడు కాస్త తలనొప్పి వచ్చేసరికల్లా ఎవరి దగ్గరికి పరిగెడతాడు? అందరూ తిట్టేవాడే డాక్టర్ని. ఎందుకు వెళ్తావు? జ్ఞానం ఉంది కనుక. నువ్వు తిడితే ఎంత, తిట్టకపోతే ఎంత. జ్ఞానం ఉంటే చచ్చినట్టు, అవసరం ఉంటే అక్కడికి వెళ్తావు. అది అర్థం చేసుకోండి. నువ్వు తిడతావు అమ్మాయి డాక్టర్ నమ్మకూడదండి, ప్రతిదానికి టెస్ట్ రాసి పారిస్తారండి. అవునండి, రాసి పారిస్తారు. మరి నీకు తలనొప్పి వస్తే ఎక్కడికి పోతావు? మరి రాస్తాడికి వెళ్ళకు. అర్థమవుతుందా? అంచేత ఆ తల్లిదండ్రులు వాళ్ళ గౌరవం సంపాదించుకోవటానికి ఆ జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి అంటే అసలు ఆ పిల్లవాడు ఎందుకు పుట్టాలో, ఆ పిల్లవాడే నాకు పుట్టాలని నువ్వు ఎందుకు అనుకున్నావో నీకు తెలియాలి. అప్పుడు గర్భధారణ సంస్కారాలని, పాణిగ్రహణ సంస్కారాలని, సీమంత సంస్కారాలని జరిపిస్తే ఆ పిల్లవాడు నాకు కొడుకుగానో కూతురుగానో ఎందుకు పుట్టాలి అని నీకు ముందే తెలుసు కనుక నువ్వు చెప్పింది వాడు వినాలి అంతే కదా. ఇంతేంటే యూ హ్యావ్ అట్రాక్టెడ్ ఇట్, యూ హ్యావ్ పుల్డ్ ఇట్. వాడికి తెలుసు ఆత్మకి ఈ తల్లిదండ్రులు ఈ విశేషమైనటువంటి ఉద్దేశంతో నన్ను పిలిపించుకున్నారు అనిచేత ఖచ్చితంగా వీళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు వినేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు, పిల్లలకి తెలియదు. ఇంకేంటే వాళ్ళని మీరేం ఆకర్షించటంలే, ఆత్మజ్ఞానంపై ఏం పుట్టటంలే. ప్రకృతి జంతు నియమానుసారం పుడుతున్నారు. జంతువుల పరిణామ క్రమంలో ఎలా జీవిస్తున్నారో మొత్తము మానవ జాతి ఆ జంతు విశేషమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ జీవిస్తోంది. జీవన దేవతా సాధనలో ఇది మీకు అర్థం అవ్వాలి. మనం చేశాం ఈ తప్పు, మనమే సవరించుకోవాలి. ఇది ఇతరులకు అర్థమయ్యేట్టు చెప్పాలి. ఈ షోడశ సంస్కారాలు అనేది దత్తుడి యొక్క 16 కళలు అనేది మహాకాల చక్రవర్తి యంత్రంలో ఉన్నటువంటి ఆ 16 కళలు ఇక్కడ సెంటర్గా మార్చాలి మనం. అది మీకు అర్థం అవ్వాలి. అది మన కోరిక ఇక్కడ. ఇంతేత మానవ జాతి ఒక విశేషమైనటువంటి లక్ష్యంతో సిద్ధ పురుషుల సమూహముతో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత రెండవ దీక్ష, మొదటి దీక్ష ఏమని చెప్పాను, అసతోమా సద్గమయ. అదంటూ అర్థమైంది కదా, అసతోమా సద్గమయ అంటే అసత్ ఏది, అనవసరమైంది ఏంటో వదిలేసుకోండి, అవసరమైన దాన్ని పట్టుకోండి. రెండవ దీక్షలో ఈ ప్రళయాలన్నీ జరిగాయి. ఏంటి రెండవ దీక్ష? తమసోమా జ్యోతిర్గమయ. జ్యోతి అంటే వెలుతురు, వెలుతురు అంటే లైట్, శక్తి. ఆ శక్తి 95,000 సంవత్సరాల కిందట మానవ జాతి దుర్పయోగం చేసింది. గురువులు ఇచ్చినటువంటి ఆ శక్తిని, ఏ శక్తిని, జ్ఞానాన్ని, వస్తువుల్ని గుర్తించగలిగేటటువంటి జ్ఞానాన్ని, వస్తువుల యొక్క శక్తిని గుర్తించగలిగేటటువంటి జ్ఞానాన్ని. దాన్ని వేదంలో ఛందస్సు అంటాం. ఛందస్సు అంటే శక్తిని కవర్ చేసేటటువంటిది. అంటే ఇప్పుడు కాపర్ వైర్లో కరెంటు వెళ్తూ ఉంటుంది, దానిపైన ఒక ఛందస్సు ఉంటుంది. అంటే ఏంటి? ప్లాస్టిక్ ర్యాపర్ ఉంటుంది, ఆవరణ. ఆ ఆవరణ లేకపోతే కొంపలు అంటుంది. అది ఛందస్సు అంటే. వాక్ శక్తి అని ఇందాక చెప్పాను కదా, వాక్. ఆ వాక్కి ఛందస్సు ఆవరణ. శబ్దానికి శబ్దమేగా ఆవరణ అవుతుంది. అర్థమవుతుందా లాజిక్? సెపరేట్. అంటే శక్తిని కాంటాక్ట్ రాకుండా ఆపేటటువంటి ఒక సబ్స్టెన్స్, నాన్ కండక్టింగ్ మెటీరియల్ అనుకోండి మన భాష చెప్పుకోవాలంటే. ఇంకేట ఈ జ్ఞానము, వాక్కు ద్వారా వచ్చేటటువంటి ఈ జ్ఞానము బర్స్ట్ అయింది. ప్రళయాలు వచ్చాయి. ఒకసారి జల ప్రళయం వచ్చింది, ఒకసారి అగ్ని ప్రళయం వచ్చింది. ఆ రెండు ప్రళయాలు రాకుండా ఉండటానికి ఆ కాలపులో ఉన్నటువంటి సిద్ధ పురుషులు యజ్ఞ విద్యను ఆవిష్కరించారు. ఈ యజ్ఞ విద్యలో కలశము పెడతాము, అగ్నిని పెడతామను. వాక్ రూపంలో వచ్చేటటువంటి కొన్ని మంత్రాల కూర్పు మనకి అందజేశారు. మీరు చేసుకుంటూ ఉండండి, ఆ ప్రమాదాలు రావు. అంచేత ఈ యజ్ఞ విద్య ఇందుకు ఇప్పుడు సర్వజనీనము చేయబడుతోంది అంటే, ప్రతి ఇంట్లో జరగాలి అంటున్నాము అంటే, మళ్ళీ ఆ ప్రమాదం రాకూడదు. అగ్నితో కానీ నీటితో కానీ మళ్ళీ జల ప్రళయం రాకూడదు, మళ్ళీ అగ్ని ప్రమాదం రాకూడదు. ఇది తెలిసినటువంటి వ్యక్తుల బాధ్యత ఇది అందజేయటం. దానికి మీరు ఇంత వివరణ ఇవ్వక్కర్లే. మీకు నేను ఈ వివరణ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీకు ఇది ఎందుకు చేస్తున్నామో తెలిస్తే మంచిది. కానీ ఇంత వివరణ ఇచ్చి అందరి చేత మనం ఏం చేయించలేము. అని చేత శ్రీరామ శర్మ ఆచార్య ఏం చేశాడు అంటే గాయత్రి యజ్ఞం అని పేరు పెట్టాడు. ఇందుకు గాయత్రి యజ్ఞము, గాయత్రి ఛందస్సు, ఆ ఆవరణ తయారు చేస్తున్నాడు. ఆ మూడు శక్తులకి ఆవరణ గాయత్రి ఛందస్సు, గాయత్రి యజ్ఞము అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆ శక్తికి ఆవరణ ఇస్తున్నాడు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉచ్చృంఖలం అవ్వకూడదు, కంట్రోల్లో ఉండాలి. ఎలా కంట్రోల్లో ఉంటాయి? వాక్శక్తితో కంట్రోల్లో ఉంటాయి. ఆ వాక్శక్తి ఏంటి? యజ్ఞమంత్రాలు. ఆ యజ్ఞమంత్రాలని మనం మార్చకూడదు. ఇట్ ఈజ్ ఎ సైన్స్. వాక్శక్తి యొక్క సైన్స్ మనకి తెలియదు. తెలిసినవాడు మనకు అందజేశారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేశాం. నేనేం చేశాను అంటే జీవన దేవతా సాధనని ఆ యజ్ఞ విద్యలో కల్పించాను. ప్రస్తుతం మొత్తం పుస్తకం మీరు ఎప్పుడు చదువుతారు, ఏం అవగాహన చేసుకుంటారు. అంచేత ఈ జీవన దేవతా సాధన యజ్ఞ మంత్రాలతో కల్పించాను నేను. ఎలా కల్పించాను నేను? మీరు యజ్ఞాన్ని చూస్తూ ఉంటే జీవన దేవతా సాధనలో రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. నేను రెండో దీక్ష గురించి చెప్తూ చెప్తున్నాను, మీరు డైవర్ట్ అవ్వకండి. మళ్ళా సబ్జెక్ట్ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఏంటి తమసోమా జ్యోతిర్గమయ, ఏంటి అజ్ఞానము, ఏంటి జ్ఞానము అంటే, ప్రకృతిలో అన్ని కూడా సైక్లిక్. ప్రతిదీ సైక్లిక్. ప్రతిదీ యుగాలు సైక్లిక్, మహాయుగాలు సైక్లిక్, బ్రహ్మ యొక్క జీవితము సైక్లిక్. సైక్లిక్ అంటే అర్థమవుతుంది కదా. మొదలైతే ఖచ్చితంగా ఒక నిర్దిష్ట కాలానుసారం మళ్ళీ అక్కడికి వస్తుంది అది. యు కెనాట్ ఎస్కేప్ ఇట్. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి సంఖ్యలు మూడు ఉన్నాయి. 4, 3, 2 ప్రాణాయామంలో ఈ సైకిల్ని ఉపయోగిస్తారు. కుంభకానికి 4, వేషకానికి 3, పూరకానికి 2. కానీ మీరు ప్రాక్టీస్ చేయకండి ప్రాణాయామాన్ని. ఇంకా నేను చెప్పలేదు ఏం చేయాలో. తెలియని దాని గురించి మీరు అనవసరంగా వెళ్ళబాకండి. అవగాహన ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రయోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక, వాళ్ళ ఎక్స్పీరియన్స్, సైన్స్లో ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. థియరీ చెప్తే ఏం లాభం లేదు కనుక, అవగాహన ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు, ఫలితాలు పొందుతున్న వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ఇట్ ఈజ్ అ సైన్స్, డెవలప్ ఇచ్చి. కానీ 4, 3, 2 4, 3, 2 అనేటటువంటి సంఖ్యలు ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి సైక్లిక్ ప్రాసెస్లో. ఎప్పుడైనా సరే సైక్లిక్ ప్రాసెస్లో అవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ ప్రముఖ పాత్రలో 360 రకాల కిరణాలు సూర్యుడి నుంచి భూమికి వస్తూ ఉంటాయి. అది కూడా నేను ఆ యజ్ఞ పుస్తకం ఏదమ్మా అందులో ఇచ్చాను నేను. అది సౌందర్య లహరిలో ఉన్న ఇదంతా శంకరాచార్య వారు ఋషులు చెప్పినవే. నేను కేవలం ఆ శ్లోకాలను ఓ చోట చేర్చా. ఇది పేజ్ నెంబర్ 11 చూడండి. సైక్లిక్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను నేను, సంవత్సర చక్రం గురించి చెప్తూ ఇది చెప్తున్నాను నేను. తీసారా 11, బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మం కింద శ్లోకం చూడండి. క్షితౌ షట్ పంచాశద్ ద్విషమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషస్తిశ్చతురధిక పంచాశదనిలే దిదిద్వింశత్రింశత్ మనసిత చతుష్టస్తిరితి మయూఖాశేషామప్యుపరితవ పాదాంబుజయుగం. పృథ్వీకి 56 కిరణాలు, నీటికి 52 కిరణాలు, అగ్నికి 62 కిరణాలు, వాయువుకి 54 కిరణాలు, ఆకాశానికి 72 కిరణాలు, మనస్సుకి 64 కిరణాలు, ఇవన్నీ కలిపితే 360 అవుతాయి. ఇది ఒక సైకిల్. అంటే 360 అయిపోగానే మళ్ళా ఈ సైకిల్ స్టార్ట్ అవుతుంది. కొంచెం మీరు, నేను డీటెయిల్స్కి వెళ్ళలేను కానీ కొంచెం ఆలోచించగలిగే వాళ్ళకి ఒక టిప్. పృథ్వీ 56, నీరు 52, అగ్ని 62, వాయువు 54, ఆకాశము 72, మనస్సు 64. శ్రీకృష్ణుడికి ఏం చెప్తామంటే 64 కలర్లో కూడా ఆయనకి ప్రావీణ్యత ఉంది. ఈ మాట అంటాం కదా, అదొక హింటే, మీరు చూసుకోండి. అది 64 కళలు దేనికి సంబంధించినవి? మనస్సుకి సంబంధించినవి. అంచేత ఈ సైక్లిక్ ప్రాసెస్ 360 డిగ్రీస్, 360 అయిపోగానే మళ్ళీ పృథ్వీ వస్తుంది. 64 చివరికి 360 వెళ్ళేసరికి మనస్సు పూర్తి అయిపోతుంది. ఈ సైకిలిక్ ప్రాసెస్ని ఒక రోజులో కుదించగలగటమే జీవన సాధన. ఈ కిరణాలను ఒకే ఒక రోజులో, ఇది ఎవరిచ్చారు నాకు అర్థమైందా? ఇప్పుడు ఈ 360 degrees ఒక సంవత్సరంలో దొరుకుతాయి, 360 రోజుల్లో. 360 రోజులు ఒక సంవత్సరం అనుకుందాం, 4.5 ఎందుకు వస్తుంది అంటే మనస్సు తర్వాత బుద్ధి చిత్తము అహంకారము కూడా ఉంటాయి, దాని గురించి మనం లెక్క పెట్టడం లేదు. ఇప్పుడు లెక్క పెడితే 364 కరెక్ట్గా సరిపోతాయి, కానీ ముందు మనస్సు నిగ్రహించుకున్నా కదా మళ్ళా బుద్ధి చిత్తము అహంకారం అంటే దాని జోలికి వెళ్ళొద్దు మనం. ఈ సైకిల్ మాత్రం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈ సైకిల్ ఇలాగే నడుస్తుంది, ఈ సైకిల్ ఇలాగే నడిచేది ఒక రోజులో కూడా ఇలాగే నడుస్తుంది, ఇదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. అంచేత ఒక రోజులో కనుక నువ్వు ఈ సైకిల్ని నీ జీవితంలో దింపేసుకుంటే నీ ఒక రోజు జీవితము ఒక జన్మకి సంబంధించినటువంటి శక్తి సంపాదించుకోగలవు. అది ఈక్వేషన్ ఆధ్యాత్మిక జగత్తు. ఇంచేత 32 ఏళ్లలో శంకరాచార్యులు వారు చేసిన పని, 39 ఏళ్లలో వివేకానంద చేసిన పని మనము 500 సంవత్సరాలు జీవించినా చేయం. ఈ లింక్ ఈ సైకిల్ పోయింది, యానిమల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం తప్ప మానవ జీవితం మనం జీవించటం లేదు. అంచేత మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు నాకు ఒక కొత్త జన్మ వచ్చింది, ప్రతిరోజు రాత్రి నేను సరిపోతున్నాను. అర్థమైపోయింది మాస్టర్, నేను చెప్పింది నిద్ర లేవు కానీ నేను పుట్టాను, పడుకునేటప్పుడు ఏమనుకోవాలి నేను చచ్చాను అనుకుంటే లాభం లేదు. నువ్వు అలా జీవించాలి, జీవించటం లేదు మనం వచ్చిన పెద్ద కూడా అది. ఒక కొత్త జన్మ వచ్చింది నాకు, ఈ జన్మ ఇవాళ నేను ఏం చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి నేను అనేటువంటి ఒక ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళిక వేసుకోవటానికి భజన రెండో స్టెప్. నిద్ర లేచాం, నిద్ర లేచాక ఒక కొత్త జన్మ వచ్చింది, నేనేం చేయాలి? మానవ జాతికి ఒకే ఒక లక్ష్యము ఉపాసన, ఒకే ఒక లక్ష్యము కరిష్యే వచనంతవా అనగలగడం. ఇంకో లక్ష్యము లేదు మానవ జాతికి, నువ్వేం చేయలేవు అంతకంటే. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలి అనుకుంటోందో అక్కడికి తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. ఇంకా తెలియని వాడు ఏం చేస్తాడు, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటావు నేనే వచ్చేస్తున్నాను పదంటే పోలే. నువ్వు వద్దు అన్న విందది, నేను చావుగొట్టి చెవులు మూసి ఇవాళ కాకపోతే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అక్కడ తీసుకెళ్తుంది. ఈ మైండ్ ఎందుకు పెట్టాడు అంటే కోట్ల సంవత్సరాలలో జరిగేటువంటి పరిణామక్రమాన్ని ఒక జన్మలో నువ్వు పూర్తి చేసేసుకోవచ్చు. లారీ మాసే ఏం చెప్పాడు అంటే 5 సంవత్సరాల 8 నెలల 9 రోజులలో పూర్తి చేసేసుకోవచ్చు. దానికి ఒక లాజిక్ ఉంది ఆ టైం చెప్పటానికి, ఆ టైం పీరియడ్ చెప్పటానికి. ఈ దశ అంతర్దశలు అవి క్యాలిక్యులేట్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, సూర్యుడు 8 సంవత్సరాలు, చంద్రుడు 8 సంవత్సరాలు, శుక్రుడు 8 సంవత్సరాలు, సంవత్సరాలు అని చెప్తాం. అంతర్దశలు వచ్చేసరికల్లా సంవత్సరాలలో ఉండదు, అది సంవత్సరాలు రోజుల్లోకి మారుతుంది. ఇంకా అంతరంతర్దశలు ప్రాణదశల్లోకి వెళుతుంది, గంటల్లో నిమిషాల్లోకి మారిపోతుంది, కానీ ఎఫెక్ట్ అదే, ఎఫెక్ట్లో ఏం మారుతూ ఉండదు. అది ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం మనం. ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం, స్నానం చేసిన తర్వాత 1 గంట సేపు ఉపాసన చేస్తాం మనం. ఏంటి ఉపాసన చేసే దాంట్లో నాకు ఇది కావాలి అది కావాలని అడగటం కాదు. ఇంకేత నాకంటే బాగా కూడా ఏ శక్తి అయితే నాకు శరీరాన్ని ప్రసాదించిందో దానికి నాకు ఏది అవసరమో నాకంటే బాగా ఎక్కువ తెలుసు అనే ముందు శబ్దం ఉండాలి మీకు, అనే విశ్వాసం ఉండాలి, అది ఉపాసన. ఇందాక నేను శ్లోకం చదివానే అది ఉపాసన. ముందు పృథ్వీ పూజన చేస్తాం, పృథ్వీ పూజన చేసిన తర్వాత వరుణ పూజన చేస్తాం, కలిసిన నీళ్లు నీళ్లు తాగుతాం 3 సార్లు అపవిత్ర పవిత్రవ. ఆ నీటి యొక్క కిరణాలను మనం ఆహ్వానించుకుంటాం. ఏది శుద్ధి చేయవలసిన నీళ్ళల్లో కలిపితే కానీ శుద్ధి అవ్వదు. ఇంప్యూర్ థింగ్ని నీళ్ళల్లో కలిపేసి దాన్ని డిస్టిల్ చేస్తాం, ప్యూర్ అయిపోతుంది. ఎంత చక్క నీరు అయినా, ఎంత అసహ్యకరమైనటువంటి నీరు అయినా సూర్యుడి కిరణాలతో సంపర్కం వస్తే అందుకని అగ్నిని తడతాం. నీటితో పాటు అగ్నిని చేసి ఆ కిరణాలను లోపలికి తీసుకోవాలి. మరి మాకు తెలియదే కిరణాలను లోపలికి తీసుకోవాలి. నీకు తెలియాల్సిన పనులే. సూర్యకిరణాల దగ్గరికి వెళ్తే నీకు నచ్చినా నచ్చకపోయినా నీ చర్మంలో డి విటమిన్ ఏర్పడుతుంది. నాకు తెలియదే అంటే ఏమవుతుంది? నీకు తెలియకపోతే అవదా? అది అవుతుందా? అవదా అంటే ఆ కలశం పెట్టండి, అక్కడ ఆ దీపం పెట్టండి, అది జరుగుతుంది. తెలిస్తే ఎక్కువ లాభాలు పొందగలుగుతాయి. లేకపోతే ఇక్కడ ఆసనాలు జరుగుతూ ఉంటాయి, బయట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవునా? ఎవరు కబుర్లు చెప్పుకుంటున్నారు? వాళ్ళు లేచి నిలిచిన ధైర్యం ఉందా? ఒకళ్ళకి ధైర్యం ఉంది. రైట్ క్వశ్చన్. కబుర్లు వద్దు. ఇక రాబోయేటటువంటి రోజులలో చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను నేను, ఇక్కడ కరపట్టించుకుంటాను. శుచి, ఈ నీరు అగ్ని ఏం చేస్తుంది అంటే శుచి, క్లీన్నెస్ ఇస్తుంది. పతంజలి యోగ సూత్రాలలో కూడా శుచి ముందు. డబ్బు కావాలి అంటారు చాలా మంది. శ్రీ సూక్తంలో యశుచి ప్రేతో భూత్వా ద్వియా దాద్యమన్నం, శుచి ఉంటే ధనం అదే వస్తుంది. సినిమాలోనూ ఇందులోనే చూశాను నేను. పొద్దున్నే నిద్రలేసి నీట్గా తులసి ముగ్గు వేస్తే మహాలక్ష్మి వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. మనం నిజం ఇంకంటే మీరు త్యాగమూర్తులు, ఇంకా ఋషులు వాళ్ళకే పాపం, ఇంకా డబ్బు మీద యావ ఉండి నీటిగా ఉంచుతారు తప్ప మీకు డబ్బు మీద యావ లేవు. కనుక అసలు మీ త్యాగం నేను గుర్తించలేకపోతున్నాయా? అసలు నేను ఈసారి ఎప్పుడైనా వాళ్ళని కలవగలిగితే, ఎవరిని సిద్ధాశ్రమంలో ఉన్నాను కలిగితే, ఏంటంటే మీ వైరాగ్యం, మీ త్యాగం ఇంత నీట్గా ఉంచుకుంటారు. మా వాళ్ళు చూసి డబ్బు వస్తుందని తెలిసినా కూడా శుచిగా ఉంచుకోరు. మా వాళ్ళు విరాగులా, మీరు విరాగులా, లెటర్ మార్కులు వేయిద్దాం ఎవరైనా ఎగ్జామ్ నడిపెట్టి. అంచేత అంతే, అది తమ అది నిజం. అది అది కూడా చాలా మూర్ఖత్వం అయినటువంటి విషయం. పొద్దున్న వేయవలసిన ముగ్గు పొద్దున్న వేయలేక రాత్రి వేస్తారు. అంటే 3 గంటలకు పరీక్ష అంటే అప్పుడు నేను రాయనండి, నేను ముందు రాసేసి పడుకుంటాను అన్నది. ఎంత దుర్వినియోగము చేయగలమో, ఎన్ని తప్పులు చేయగలమో చేసేటటువంటి వాడు మానవుడు ఒక్కడే. అన్ని తప్పు చేస్తాడు వచ్చి ఇక్కడికి. అంచేత ఇందాక నేను చెప్తున్నాను ఎవరికో, రావచ్చా రాకూడదా నువ్వు చెప్పు అంతే. మనం లేట్గా వచ్చాను రావచ్చా, బట్ యు ఆర్ గుడ్, అడిగావు కనీసం కదా. లోపలికి వస్తే బింజీలు తీయాలి. చాలే చాలే. ఇంకా ఈసారి నుంచి క్లాస్ 5:30 అంటే ఎవరో ఒక వ్యక్తి బాధ్యత తీసుకుని 5 గంటలకి లేపండి మనుషుల్ని. లేపిన తర్వాత వాళ్ళకి చెప్పండి మీరు మీ బట్టలు చుట్టపెట్టాలి, అది మీ బాధ్యత. అది వేసాలేకండి మీరు. మీకు అర్థమవుతుందే, డిసిప్లిన్ ఈజ్ యోగా, అధ యోగా అనుశాసనం. పతంజలి మొట్టమొదటి చెప్పినటువంటి సూత్రం అది, ఫార్ములా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ యోగి, బి డిసిప్లిన్. అది ముందు పాటిస్తే మిగతా వస్తాయి. అంచేత మార్పు ఈ నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? మననే. మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే నేనేమీ చేయలేను. ప్రిన్సిపాల్ లెక్చరరు ఏదో అనుకుని ఒక టైం టేబుల్ వేసుకుని చెప్తారు, నేను రాము అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి, ఏం చేస్తాడు ప్రిన్సిపాల్? రాకండా వాళ్ళు పాటించండి. మేము ఈ నియమానికి అతీతులము అనుకోకండి. ఇంకేంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, యజ్ఞ దాతరికి శ్రేష్ఠ తత్వదేవి తరోజన. శ్రేష్ఠుడైనటువంటి వాడు లీడర్ ఏం చేస్తే అది కాటి కొడతాడు కింద. ఇంకేట టైం ఉంటే ఆ టైంకి అరగంట ముందు రెడీ అవ్వండి. అనేక సార్లు అనేక క్యాంపుల్లో నేను చెప్పాను, గురువు యొక్క పాదుకలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి అని. గురువు యొక్క అంచేత మీ పాదుకలు కూడా మీ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి, కనుక మీ పాదుకల్ని ముందు కరెక్ట్గా పెట్టి లోపలికి రండి. ఎవరు సర్దటం? సర్దాక మీరు బయటకు వచ్చాక మీరు ఎక్కడో విశ్లేషణ చెప్పులు లైన్లో ఉంటే సిగ్గుపడాలి మీరు. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం క్లీన్ చేయలేము, ఎక్కడ క్లాస్ జరుగుతుందో ఆ గది, ఆ చుట్టుపక్కల ఏరియా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. ఏ స్థితి ప్రయత్నభూత్వ పతంజలి యోగ సూత్రాలలోని ఆ స్థితి చాలా 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 ఇంపార్టెంట్. మీకు తెలియదు అసలు ధనాన్ని ఆకర్షించడానికి స్థితి తప్ప ఇంకేం అక్కర్లే. నువ్వు పడుకుని ముందు స్నానం చేస్తా? నిద్ర లేచాక స్నానం చేయొద్దు. రాత్రి పూర్తి చేసావుగా, కరెక్ట్ అని జవాబు వచ్చిందా? శుచి అనేది 24 అవర్స్ ఉండాలి. అంటే ఒకసారి శుచిగా ఉంచేసాం కనుక మనం చేయమంటే అలా మట్టి పడుతూనే ఉంటుంది, తుడుచుకుంటూనే ఉండాలి. అంచేత ఈ నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు గుర్తుంచుకోండి, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ ఏరియాని క్లీన్ చేయాల్సిందే. కాశీనాథ్ బాబు గారు ఇంకోళ్ళు ఎవరో వచ్చి చెప్పులు చేయటం అది చేయటం నేను ఒప్పుకోను, పుణ్యం అంతా ఆయనకే విడిపోతుందని నాకు కోపం. అంతకంటే ఇంకేం లే, ఆయన చేసిన కోపం ఏంటంటే నా గురించి ఇంతమంది వస్తే వీళ్ళెవరికి పుణ్యం రాకుండా ఆయన ఒక్కడికే పుణ్యం వెళ్ళిపోతేట. చెయ్యండమ్మా, అర్థం చేస్తే మీ చెప్పు నువ్వు కరెక్ట్గా పెట్టుకున్న చుట్టుపక్కల చెప్పలేకుండా ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుంది అంతా కూడా సామూహికత. అంతేత రెండవ దీక్ష అసతోమా సద్గమయ నుంచి తమసోమా జ్యోతిర్గమయ. ఇది తమస్సు అంటే ఏంటి? తమస్సు నువ్వు ఒక లాజిక్ పెట్టుకుని ఆ లాజికల్ గా మార్చడానికి ట్రై చేస్తావు తప్ప ప్రకృతికి లాజిక్ లేదు. అది లాజిక్ ఏమిందో ఐన్స్టీన్ చాలా గొప్ప మహామేధావి, పాపం ఆయన చేపెట్టాడు నా మీద, ఆయన షాక్ కొట్టకూడదు, ఆయన ప్రాణాలు పోతే ప్రపంచానికి లాస్ అని అనుకోదు. అది పెట్టావా? షాక్ కొడతా, నువ్వు చస్తే చస్తావు, ఐన్స్టీన్ గారిని తాగకుండా ఉంటావా? అర్థమవుతుందా? మీరు లాజిక్ చెప్తారు, ఎవరికైనా నియమం నియమమే. దుష్ట సంహారం కోసము నేను చెట్ల వెనకాతలో బాణం వేశాను, నేను అవతారమూర్తిని వేషాలు వేయబాక నువ్వు అలాగే చావు అంది నేచర్. ఆ బాణంతోనే నువ్వు ఎవరిని కొట్టావో వాడే నిన్ను కొడతాడు. యు హ్యావ్ టు డై లైక్ దట్. పడుకునేటప్పుడు మృత్యుముఖంలోకి మీరు వెళ్తున్నారు, ఇది గుర్తుంచుకోవాలి. మీరు ఎందుకు నిద్రపోతున్నారు అంటే మీరు చనిపోతున్నారు, అది మీకు అవగాహన అవటంలే. చనిపోయేటప్పుడు ఉండేటటువంటి మానసిక స్థితి. గురువు గారు ఏం రాసుకుంటారు అంటే, నా గురువు నా అనేక జన్మలలో నేను చనిపోయినటువంటి దృశ్యాన్ని చూపించినప్పుడు నా ఆత్మ రోదన, నేను నా ఆత్మ ఘోష, నా ఆత్మ వేదన ఎంత బాధపడ్డానో, ఒక జన్మ నేను వేస్ట్ చేసేసుకున్నాను, పిల్లలు పెళ్ళాం అంది ఇదే అంటే ఏడుస్తూ కూర్చున్నానే తప్ప అసలు మానవ జీవితం ఎందుకు వచ్చిందో దాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను అని ఏడ్చాను అంటాడు. ఆ రాత్రి పడుకునే ముందు మీకు ఆ ఏడుపు రావాలి, ఇంకొక రోజు అయిపోయింది నా లక్ష్యానికి వెళ్ళలేదు, రామకృష్ణ పరమ సేవించేవాడు అమ్మా ఇంకో రోజు అయిపోయింది, మేము సరే మాస్టర్ కావాలంటే మేము ఏడుస్తాం దానికి. కానీ రాత్రి పడుకునేటప్పుడు ఆ క్షణంలోనే మిగతాదంతా మా ఇష్ట ప్రకారం గెలుస్తాం, మీరు ఎడవమన్నారు అంతే కదా. రాత్రి పడుకునే ముందు టేప్ పెట్టుకుంటాం. ఇంచేత మనం నేనెక్కడ ఏడ్చేది రోజు? ఈ దేవాలయాల్లో బలి పూజలు చేస్తూ ఉంటారు అందరూ, టేప్ పెట్టేస్తారు. టేప్ ఎందుకు అంటే ఆ స్వరం కానీ ఆ వ్యవస్థ కానీ మనకు గుర్తుండదు, కనుక టేప్ పెట్టుకుని దాంతో మీ గొంతు కలపాలి. విష్ణు సహస్రనామం దేవాలయంలో పెట్టేసి పూజారి గారు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంకేత రాత్రి పడుకునేటప్పుడు ఆ ఆవేదన మీలోకి రావాలి. 1 more day హ్యాస్ గాన్ అవే. తమసోమా జ్యోతిర్గమయ, మళ్ళీ నేను చీకట్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రకృతి నియమం నువ్వు వెళ్ళక తప్పదు, నేను చీకట్లోకి వెళ్ళను అంటే కుదరదు. యూ హ్యావ్ టు స్లీప్ కదా, నువ్వు నిద్రపోలేదా, నువ్వు కొప్పి చెక్కుతుంది. మాస్టర్ చెప్పారు తమసోమాజ్యోతిర్గమైన చికిత్సకు వెళ్ళకూడదు, అంధకారంలోకి వెళ్ళకూడదు, నేను పడుకోను, గ్యారంటీగా మిమ్మల్ని మెంటల్ చేర్పించేస్తారు, పడుకో. కానీ పడుకునేటప్పుడు మీకు తెలియాలి మొత్తం సృష్టి మాయం. మీకు పడుకున్నప్పుడు ఏమవుతుంది? అసలు ఏమీ లేదు, నువ్వు లేవు, సృష్టి లేదు, సంబంధాలు లేదు, బాంధవ్యాలు లేవు, ఏమీ లేవు. మళ్ళీ నిద్ర లేచినప్పుడు అన్నీ వస్తున్నాయి. పడుకున్నప్పుడు అది గుర్తుంచుకోవటం అన్నష్టదత్వం. తమసోమా జ్యోతిర్గమయ అక్కడ ఆపుతాను నేను. అంతేత జీవన్ దేవన్ సాధనాలు మూడు పాయింట్స్ చెప్పాను నేను మీకు. నిద్ర లేవగానే ఉండే మానసిక స్థితి, ఉపాసన యొక్క మానసిక స్థితి, దాని తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఉండేటటువంటి మానసిక స్థితి, ఇంకొక స్టెప్ ఉంది మనన. అది దీని తర్వాత ఇప్పుడు క్లాస్ ఉంటే అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోండి, స్ట్రైట్గా కూర్చోండి, చెప్పిన దాన్ని నెమరేసుకోవటం నేర్చుకోండి. జీవన దేవత సాధన గురించి చెప్పకండి, అది వినండి, నెమరేసుకునే విధానం అంతే. మొత్తం ఒక బర్డ్స్ ఐ వ్యూ మనం ఏం నేర్చుకున్నాం, జీవన దేవత సాధన గురించి అవగాహన చేసుకున్నాను, ఈ మానవ జీవితము పృథ్వీ గ్రహము సిద్ధ పురుషుల సంఘము ద్వారా ఏర్పడింది, ఈ మానవ జాతి ప్రాదుర్భావము జంతువుల నుంచి సృష్టించాడు తనకి సహకరిస్తారని. అందుకని ఏ మానవుడు అయితే కరిష్యే వచనంతవా అంటాడో వాడు నిజమైన మానవుడు. అటువంటి మానవుడు తన యోగక్షేమాల గురించి ఏమీ బాధపడక్కర్లేదు. దీనికి ఋషులు అందించినటువంటి దీక్షా విజ్ఞానంలో 5 స్టెప్స్ ఉన్నాయి. ఆ 5 స్టెప్స్ మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నంలో 3 స్టెప్స్ అవగాహన చేసుకున్నాం. ప్రతిరోజు కొత్త జన్మే, ఇదివరకు ఏం చేశామో అన్నది మర్చిపోయి ఈరోజు నీట్గా బతుకుతాను, అవగాహనతో బతుకుతాను, ఉపాసన చేసుకుంటా, భజన చేసుకుంటా, జప ప్రాణాయామ ధ్యానము ఆసనాలు ఇది 1 గంట సేపు చేసుకుంటాం అంతే. భజన అంటే రాత్రి పడుకునేటప్పుడు వదిలేయండి మొత్తం. చనిపోయాక మీరు ఏం అవసరపడతారు? అలాగే అన్నీ వదిలేసుకోండి, ఏమీ బాధపడద్దు. ఇదేమైపోతుంది, అదేమైపోతుంది, చేసేదేం లేదు, అదంతా కూడా ప్రకృతి నియమానుసారం జరుగుతూ ఉంటుంది అనేటటువంటి వివేక వైరాగ్యాలతో పడుకుంటాను అని నేర్చుకుందాం మనం. ఈ జ్ఞానము ఈ వాతావరణము అందరికీ అందిస్తామని చెప్పుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేశా.